तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ఈనాడు ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైనటువంటి విశ్వవిద్యాలయానికి ప్రపంచంలో కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి ఒక సంస్థ స్థాపించబోతున్నామో అది ఉండేది ఒకప్పుడు. ఈ కోట్ల సంవత్సరాల కిందట వరకు పోయింది దాని యొక్క ఆచూకీ. మళ్ళా మనం ఈరోజు మొదలెట్టాం. మనం ఆకాశంలోని గ్రహగతులు కూడా దీనికి తగినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయి అని మీరు పేపర్లో చదివే ఉంటారు. చంద్రుడు, గురుగ్రహము, శుక్రగ్రహము ఇవన్నీ కూడా ఒకే లైన్లో వస్తున్నాయి అని చదివే ఉంటారు మీరు. దానికి స్పందన మీ నుంచి లభించింది. అది మీరు మీ యొక్క అదృష్టాన్ని గుర్తించుకోండి. ప్రపంచంలో పృథ్వీ గ్రహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆకాశంలో జరిగేటటువంటి ఆ గ్రహాలు ఫలితాన్ని ఇస్తూనే ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తూనే ఉంటే మన ఒక్కడి కోసం ఉదయించడు, సంపూర్ణ పృథ్వీ కోసం ఉదయిస్తాడు. మానవ జాతికి మాత్రమే ఉదయించడు కదా. చెట్లు, చావులు, జంతువులు, వృక్షాలు వాటన్నిటికీ కూడా సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు. ఈ సూర్యుడు చంద్రుడు కేవలం నీకోసం నా కోసం రాడు, మొత్తం ప్రపంచం కోసం వస్తాడు. కానీ దానికి స్పందించే రాబోయేటటువంటి మార్పులకి అనుగుణ్యంగా మీరు స్పందించగలగటం మరి ఎన్ని పూర్వజన్మల సంస్కారాల విశేషమో మనకి తెలియదు. అదృష్టాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోలేరు. ఓ సంవత్సరం పోయిన తర్వాత విదేశాల నుంచి కూడా ఇక్కడికి మనుషులు రావటం మొదలెట్టినప్పుడు మీరు ఈ రోజుని గర్వంగా చెప్పుకుంటారు. ఆ రోజు మేము కూడా ఉన్నాము. 1857లో విదేశీ ఇదో మన మీద రాజ్యం చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మీరక్కడైనటువంటి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఊరిలో ఒక రెజిమెంట్ ఉండేది, కొంతమంది సిపాయిలు. అక్కడ మంగల్ పాండే అనేటువంటి అనే పేరు గల ఒక వ్యక్తి మొట్టమొదటిసారి ఈ తెల్లదొరల పాలన నాకు వద్దు, మీరు చేస్తున్నది మా మతానికి, మా ధర్మానికి, మా భారతదేశ గౌరవానికి అనుకూలంగా లేదు అని అన్నాడు ఒక్క మాట. ఆ ఒక్క వ్యక్తి 1857లో అన్న ఒక్క మాట తొంభై సంవత్సరాల తర్వాత మనకి స్వాతంత్రం తీసుకొచ్చింది. కానీ ఆ రోజు మంగళ పాండే ఆ మాట అన్నాడని ఎవడికి తెలుసు? 1857లో ఆ మాట అన్నాడని ఎవడికి తెలియదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. అలాగే ఈనాడు ఇక్కడ మనం చేసుకుంటున్నటువంటి కార్యక్రమం గురించి రాబోయే 5-6 సంవత్సరాల తర్వాత ఈ ఊళ్ళో ఉన్నటువంటి కొత్త పాలనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు స్పందించారు, గొప్పగా స్పందించి దానికి తగినటువంటి ఈ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో అనేక మంది దేశీ విదేశీయుల యొక్క సమక్షంలో మీ యొక్క ఈ కృషిని గుర్తిస్తారు. గుర్తించడమే కాకుండా మన వీడియోగ్రాఫర్ గారు, ఫోటోగ్రాఫర్ గారు తీసినటువంటి ఫోటోలు దానికి సాక్ష్యం చెప్తాయి. కానీ ఒకటి, చాలా పెద్ద పనికి మొదలెట్టడం చాలా సులభమే, చివరి వరకు రాక్కు రావటం ఉందే దానికి కొంచెం పట్టుదల అవసరం, కొంచెం శ్రమ అవసరం. కానీ మనం ఏం చేస్తున్నామో కనుక మీకు అర్థమవుతే, మీరు పడ్డ ఎంత శ్రమైనా కూడా మీరు సాధించబోయేటటువంటి అద్భుతమైనటువంటి లక్ష్యానికి మీరు ఎంత శ్రమ పడ్డా సరిపోదు అనేది అర్థమవుతుంది. మీరు చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటో అర్థం చేసుకోండి. ఇంతవరకు ప్రపంచంలో ఈనాడు మనం తలపెట్టినటువంటి కార్యక్రమము ఒక వేదవ్యాసుల వారి ఆశ్రమంలో ఉండేది, దాని తర్వాత దూర్వాసుల ఆశ్రమంలో ఉండేది. ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం తర్వాత ఎవరు దాన్ని తలపెట్టలేదు, చేద్దాం అనుకోను లేదు. మరి ఇంతమంది మీరిక్కడ కూర్చుని ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు అటు వేదవ్యాస మహర్షిగో ఇటు దూర్వాస మహర్షికో సంబంధించిన వారే ఉంటారు ఖచ్చితంగా, అందులో అనుమానం ఏం లేదు. తర్వాత తర్వాత కాలంలో రాబోయే 5-6 సంవత్సరాలలో ఇక్కడ నుంచే మన యొక్క ఇటువరకటి జన్మలు, రాబోయే జన్మలు గురించి ఇప్పుడు వీడియోగ్రాఫ్ తీస్తున్నట్టే అప్పుడు ఫ్యూచర్ గ్రాఫ్ తీస్తారేమో ఇక్కడ ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి వాళ్ళే. ఒక వ్యక్తిని ఆ యంత్రం ముందు నుంచోబెట్టేస్తే వాడి యొక్క పాత జన్మలు, వాడి యొక్క రాబోయే జన్మలు అవంతా కూడా కెమెరాలో వచ్చేస్తాయి. మీరు ఫోటోగ్రాఫ్ వేసుకుని చూసుకోవచ్చు దాన్ని. అలాంటి దానికి నాంది పలుకుతున్నాం. మీరు ఆలోచించుకోండి, మీరేం చేస్తున్నారు? గుడి కట్టడం లేదు, మీరు ఓ స్థూపాన్ని కట్టడం లేదు. మనిషి యొక్క భూత భవిష్య వర్తమాన కాలాలు మనము ప్రతి వ్యక్తికి అందించగలమా? ఒక ఋషి మాత్రమే కాకుండా, ఒక జ్యోతిషాస్త్ర మాత్రమే కాకుండా, ఈ సంస్థలోకి వచ్చిన వాడు ఎవడైనా ఆ మనం తయారు చేసినటువంటి ఆ విశేషమైనటువంటి పరిస్థితుల్లో వాడిని నుంచోబెడితే అతనికి అర్థమైపోవాలి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ఇది జరపవచ్చు అనే దానికి ఈ కార్యక్రమానికి మీరు మహాభారతంలో కనుక పునాది ఎక్కడ పడిందో కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే సాందీపని గురువు వద్ద శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించాడు, అన్ని కళలు నేర్చుకున్నాడు, ఎన్ని రకాల విద్యలు అభ్యసించాలో అన్ని రకాలైనటువంటి విద్యల్ని అభ్యసించాడు. అభ్యసించిన తర్వాత విద్య పూర్తయింది. ఇంకా మర్నాడు దీక్షాంత సమారోహం అన్నమాట, డిగ్రీ ఇస్తారు శ్రీకృష్ణుల వారికి. అంటే శ్రీకృష్ణుల వారికే మాత్రమే కాదు, శ్రీకృష్ణుడితో చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కాలంలో. వాళ్ళందరికీ కూడా కలిపి మన యూనివర్సిటీ వాళ్ళు డిగ్రీలు ఎలా ఇస్తారో పూర్వకాలంలో కూడా దీక్షాంత సమారోహము అని చెప్పి ఆ డిగ్రీ ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ముందు శిష్యులు ఏం చేసేవారు అంటే గురువు దగ్గరికి వెళ్ళేవారు. మీ దగ్గర మేము ఈ విద్యను నేర్చుకున్నాం, దీనికి మేము ఏమిచ్చినా సరిపోదు, ఒక వ్యక్తి మీకు అక్షరజ్ఞానం ఇచ్చాడు, మీరు పుస్తకాలన్నీ చదవటం నేర్పాడు, మీరు 200-300 ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? మీరు ఆ జ్ఞానం ఎంత ఇస్తే ఆ జ్ఞానానికి మీకు జీవితాంతం అడుగు అడుగున ఆ గురువు నేర్పినటువంటి అక్షర జ్ఞానం మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ప్రతి చోట దానికి 200-300 ఇచ్చేసి గురువుకి గుడ్ బాయ్ నీకు నాకు చెల్లు అనుకుంటే అట్ట ఆ జ్ఞానానికి కృతజ్ఞత మాత్రమే చూపించగలం మనం. అంచేత శ్రీకృష్ణుడు కూడా దీక్షాంత సమారోహానికి ఒకరోజు రాత్రి వెళ్ళాడు గురువు దగ్గరికి. చాలా విచారంగా కూర్చుని ఉన్నారు గురువు గారు. సరే గురువు గారు విచారంగా కూర్చుని ఉన్నారు కదా అని చెప్పి గురు పత్ని దగ్గరికి వెళ్ళారు. తల్లి ఏంటి గురువు గారు ఇవాళ ఇందులో మూడ్లో ఉన్నట్టు లేదు, అవుట్ ఆఫ్ మూడ్, ఏం మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడొచ్చా గురువు గారితో అని అడిగారు. పర్వాలేదు బాబు మాట్లాడు, ఇదే రోజు 4 సంవత్సరాల కిందట పునర్దత్తుడు అనేటటువంటి మా కొడుకు సముద్రంలో కొట్టుకుని వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా ఈ సంఘటనని గుర్తుంచుకోండి. సముద్రపు ఒడ్డే నాకు కావాలి, అక్కడే ఈ విద్యకి కావలసినటువంటి వాతావరణాన్ని నేను నిర్మించగలను అనటానికి ఈ సంఘటన చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. ఇది మళ్ళా మీ జీవితాలలో తిరిగి ఈ 2-3 సంవత్సరాలలో పునరావృతం అవబోతోంది. మీరు కష్టపడితే, సహకరిస్తే 4-5 సంవత్సరాల కిందట గురువుగారు చెప్తున్నారు శ్రీకృష్ణుడికి రాత్రిపూట, పునర్దత్తుడు అనేటటువంటి నా కొడుకు సముద్రంలో కొట్టుకుపోయాడు చెప్పి ఇప్పుడు ఈ రోజు వచ్చినా కూడా నాకు ఆ గుర్తుకు వస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాను నేను, అంతేనా అన్నాడు. గురువుగారు కొంచెం కన్ను తిన్నారు. అంతేనా అంటాడు, ఏంటి మీకు మీ కొడుకు కావాలి అంతే కదా, నేను తీసుకొస్తాను, మీరు విచారించటం మానేయండి. ఈ మాట మీరు అనగలగాలి ఈ సంస్థలో. రేపు మీ వద్దకు ఎవరైనా వస్తే వాళ్ళు ఈ విధంగా ఎవరి గురించి అయినా బాధపడుతూ ఉంటే మీరు కూడా ఆ మాట అనగలిగేటటువంటి స్థితికి ఎదగాలి అని నా కోరిక. ఈ సంస్థ తరఫునటువంటి దీనినే చంద్ర విద్య అంటాం మనం. సరే, దీక్షాంత సమారోహం అయిపోయింది. నెక్స్ట్ డే మరి గురువుగారు అన్నారు ఏం చేస్తావు కృష్ణ అని. వెళ్తున్నాను గురువుగారు, ఇప్పుడే బయలుదేరి తీసుకొచ్చేస్తాను ఆ పునర్దత్తుణ్ణి అని. తర్వాత కదా మీకు తెలిసిందే, వెళ్ళి తీసుకుని వస్తాడు. ఏ విద్య ద్వారా ఆ చనిపోయినటువంటి పునర్దత్తుణ్ణి తిరిగి పునర్జీవితం చేశాడో దానినే మృత సంజీవిని విద్య అంటాం. గురువు శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు, ఇవాళ కూడా ఆకాశంలో మీరు పేపర్లో చదువుతూనే ఉండి ఉంటారు, ఆకాశంలో అలాంటి పరిస్థితే ఉంది. దానికి నేను మిమ్మల్ని తొందర పెట్టాను. నేను ఈ డేట్ దారిపోతే మనం ఏం చేయలేం కదా, ఆటో పోటు వస్తున్నప్పుడు దాని ప్రకారం మీరు వెళ్ళాలి కానీ ఉండండి, కాఫీ తాగొస్తాం, మా ఇంట్లో గెస్ట్ వచ్చారు అంటే కాలం దాటిపోతుంది. దానికోసం ఇక్కడ వేసినటువంటి 2 పునాదులు వేసాం ఇక్కడ ఇవాళ మనం, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు. చంద్ర విద్య గురించి భగవద్గీతలో కూడా 15వ అధ్యాయంలో చాలా విపులంగా చెప్తాడు. శ్రీం కయే ఈలహ్రీ హసకహలహ్రీ సకలహ్రీ. ఇందులో శ్రీం అనేటటువంటి పదాన్ని కాస్త మనం పక్కన పెడితే 15 అక్షరాలు వస్తాయి. ఆ 15 అక్షరాల ద్వారా చంద్రుడు ఔషధులలో రసాన్ని పోషించి ఆ ఔషధులకు రోగ నివారణ శక్తి ఇస్తున్నాడు అని 15వ అధ్యాయంలో చెప్తాడు. దానికి కావలసినటువంటి శ్రీం శక్తి, శ్రీం అంటే ధనం అనే కాదు, అన్ని రకాల సంపదలు, దానికి కావలసినటువంటి 16 కోట్ల మంత్ర జపము యొక్క శక్తి ఆ నైరుతిలో ఈనాడు స్థాపించబడింది. హిమాలయాలలో ఉన్నటువంటి గురువుల యొక్క అనుగ్రహంతో, వాళ్ళ యొక్క పెర్మిషన్తో, మన సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ రాస్తున్నటువంటి 16 కోట్ల శ్రీం బీజ మంత్రాలు అక్కడ స్థాపించబోయేటటువంటి స్థూపం కింద స్థాపించబడతాయి. అది ఒకటి. రెండోది, ఇక్కడ ఇన్షార్జిల్లో సూర్యుడు చంద్రుడికి మధ్య కోణాలు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యుడికి చంద్రుడికి మధ్య 15 రకాల కోణాలు ఏర్పడుతూ ఉంటాయి. దానినే మనము తిథులు అంటాం. ప్రథమ, విదియ, తదియ, చతుర్థి, పంచమి, అష్టమి అంటే 8వ కోణము, నవమి అంటే సూర్యుడు చంద్రుడికి మధ్య ఉన్నటువంటి 9వ కోణము, దశమి అంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి 10వ కోణము అని. అలా కోణాలు ఏర్పరచుకుంటూ సూర్యుడు చంద్రుడు ఒకదానికి ఒకదానికి ఎదురెదురుగా ఉన్నప్పుడు పౌర్ణమి అంటాం మనం. సూర్యుడు చంద్రుడు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు మనము అమావాస్య అంటాం. ఈ అమావాస్య పౌర్ణమికి మధ్య ఉన్నటువంటి ఒక్కొక్క కోణాన్ని మనము కళ అంటాం. కళలు, చంద్రుడి యొక్క కళలు. ఈ కళలన్నిటిలోనూ ముఖ్యమైనటువంటి కళ శ్రీం అని ఇక్కడ చెప్పుకున్నాం కదా, అంచేత ఇక్కడ పేరేం పెట్టుకున్నాం మనం, శ్రీ కళ. శ్రీం అనేటటువంటి 15 కళలు. తర్వాత ఏం పెట్టాం అక్కడ, నిధి. ఆ చంద్రుడి యొక్క పదహారు కళల యొక్క నిధి ఇది మారాలి. అది అక్కడ పెట్టిన బోర్డు యొక్క ఉద్దేశం. రంగులు కూడా అలాగే మనం ఆలోచించుకుని పెట్టాం. ఆకాశంలో ఉన్నటువంటి ఆకుపచ్చని రంగు ప్రాణశక్తికి ప్రతీక, అదే పెట్టాం అక్కడ. మళ్ళీ పునర్దత్తుణ్ణి మనం అందరం కలిసి తీసుకొస్తూ ఉంటాం. మళ్ళీ మనం మర్చిపోయినటువంటి ఆ చంద్ర విద్యను, మనం మర్చిపోయినటువంటి ఔషధ విజ్ఞానాన్ని మనము అర్థం చేసుకుని దానికి తగినటువంటి బీజాలు వేయటానికి ముందు నేను కోరుకునేది ఏంటంటే, ఈ రెండు ముందు మీరు తయారు చేసేసుకోండి. స్థూపం ఒకటి, ఇక్కడ ఉండేటటువంటి చంద్ర మందిరం ఒకటి. మందిరం పాలరాతితో నిర్మిస్తారా, గ్రనైట్తో నిర్మిస్తారా, లేకపోతే ఒక పాక వేస్తారా? ఏదైనా ఒకటి చదువుకునేవాడు చదువుకోదలుచుకుంటే పాకలోనూ చదువుకోగలడు. చదవదలుచుకోకపోతే మీరు గ్రనైట్తో కట్టినటువంటి పాలరాతి విగ్రహాన్ని పెట్టినటువంటి అద్భుతమైనటువంటి మందిరంలో కూడా వాడు చదవడు. అంచేత మీరు బిల్డింగ్స్ కట్టకండి, స్థలాన్ని 10 మంది కూర్చుని అనువుగా చర్చించుకోవటానికి మాట్లాడుకోవటానికి వీలుగా ఉంటే చాలు. ఎలా కడతారు, ఏం కడతారు అన్నది మీకున్నటువంటి వీలు పట్టి చూసుకోండి. అర్థమైంది కదా? అంచేత ఇక్కడ మనం చేయబోయేటటువంటి కార్యక్రమం ఏమిటి అని ఎవరైనా అడిగితే మీరు చెప్పవలసింది ఏంటి అంటే, చంద్రుడు యొక్క 16 కళలను మనం ఇక్కడ అభ్యసిస్తాం. దానినే పరిపూర్ణమైనటువంటి విద్య, షోడశ కళ ప్రపూర్ణ అని అంటూ ఉంటాం. అది ఎందుకంటాం చాలామంది తెలియదేమో, చంద్రుడు యొక్క 16 కళల గురించి ఎవరికైతే సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నదో వాళ్ళని షోడశ కళా ప్రపూర్ణ అంటాం. వాడిని శ్రీకళానిధి అని కూడా అంటాం. ఈ శ్రీకళానిధి అతి త్వరలో 2-3 నెలల్లోనే ఆ విద్యను నేర్చుకోవటానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా మారుతుంది అని ఆశిస్తూ, మీరిక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈ చంద్ర విద్య నేర్చుకునేటటువంటి విధానము మనకి మహాభారతంలో చాలా బాగా చెప్పబడి ఉంది. మహాభారతాన్ని మనం కథలాగా తీసుకుంటాం తప్ప చంద్ర విద్య గురించి చెప్పేటటువంటి ఒక పుస్తకంలాగా మనం చదువుకోం. కానీ మనందరికీ కూడా అందులో జరిగినటువంటి ప్రతి సంఘటన తెలుసు కనుక మీకు అది చంద్ర విద్య అని తెలియకుండా చంద్ర విద్య తెలుసు. మీకు మహాభారతం మీకు తెలుసును అంటే చంద్రవంశీయుల చరిత్ర అది. చంద్రవంశీయుల చరిత్ర అంటే ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి చరిత్ర అని మనకు అర్థమవుతూనే ఉంటుంది. ఇది కాకుండా సూర్యుడి గురించి తెలిపేటటువంటి విద్య రామాయణం. రఘువంశం అంతా కూడా సూర్యవంశీయులే కదా. అంచేత ఈ రామాయణ మహాభారతాలలో చెప్పబడినటువంటి విద్య, సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి విద్య మనం అర్థం చేసుకుని దీనికి తగినటువంటి విద్యను మనం నేర్చుకున్నాక, ఇందాక చెప్పాను కదా సముద్రపు ఒడ్డునే కొన్ని సాధనలు మనం చేయగలం, అక్కడే దీని గురించి మనం ఒక సవ్యమైనటువంటి అవగాహన తీసుకురాగలం కనుక, అసలైనటువంటి విద్య ఇక్కడ నేర్చుకున్నాక దాని ప్రాక్టికల్స్ మనం సముద్రపు ఒడ్డున మాత్రమే చేయగలం కనుక, అక్కడ కూడా ఉందా ప్రోగ్రామ్ ఇప్పుడు, అక్కడ కూడా ఆ సాధనాత్మకమైనటువంటి శిబిరానికి సాధనా స్థలికి అవసరమైనటువంటి ప్రోగ్రాం మనం వేసుకుందాం. ఇది మీరు బాగా మనసులోకి పెట్టుకుని నేను చెప్పిన 4 విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 1, ఇక్కడ మహాభారతాన్ని ఒక విద్యగా అభ్యసిస్తాం. చంద్రుణ్ణి, చంద్రుడి యొక్క కళనను ఒక విద్యగా అభ్యసిస్తాం. చంద్రుడి నుంచి వచ్చేటటువంటి రసాన్ని, పోషక రసాన్ని ఆయుర్వేద శాస్త్ర ప్రకారము మళ్ళీ తిరిగి రోగం వచ్చాక మందులు ఇవ్వటం కాదు, అసలు రోగము రాకుండానే మనం ప్రయత్నించగలమా అని మనకి ఆయుర్వేద విజ్ఞానం చెప్పలేటటువంటి విద్యను ఇక్కడ మనం అభ్యసిస్తాం. అంతేకాకుండా ప్రతి పూర్ణమికి సముద్రపు ఒడ్డున జరిగేటటువంటి విశేష కార్యక్రమంలో చాలామంది పాల్గొని ఆ సాధనాత్మకమైనటువంటి వివరాలను మనం అర్థం చేసుకుంటామని ఆశిస్తాం. మీరందరూ ఇంత అద్భుతంగా స్పందించినందుకు ఆ గురువుల యొక్క, ఆ గాయత్రి మాత యొక్క, ముఖ్యంగా చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు లభించాలని ఆశిస్తూ స్వస్తి. సంకేతం. అమావాస్య పూర్ణిమ తర్వాత 15 కళలు అదే ఆ పక్కన శ్రీకళానిధి పక్కన వస్తుంది. ఇదే మన స్కూల్కి కానీ మన విద్యకు కానీ మనం చేయబోయేటువంటి కార్యక్రమానికి కానీ కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్. మనం అభ్యసించేటటువంటి విద్య ఇదే ప్రకృతిలో. అంచేత మీకు ఏం చదువు ఉంది, మీకు ఇంగ్లీష్ వచ్చినా సంస్కృతం వచ్చినా అవి వచ్చినా పనికిరావు. మీకు పనికి రావాల్సింది ఇది అమావాస్య నుంచి పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు మన నిత్య జీవితాలు ఎలా జీవించాలి. ఇదే ఆయుర్వేద విద్యగా కూడా చెప్పబడి ఉంది. ఇది శ్రీ కళానిధి ట్రస్ట్కి సంకేతం కూడా. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని అందివటానికి వచ్చాను. నేను చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ మీరు నాస్తికులా ఆస్తికులా, మీ నమ్మకాలు ఏంటి నాకు అనవసరం. కానీ నేను చెప్పింది ముందు దురలోకి ఎక్కించుకోవడానికి ట్రై చేయండి. ఒక కొత్త విషయం గురించి చర్చించే ముందు ఆ చర్చించటానికి తగిన అర్హత మనకి ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంబీబీఎస్ డాక్టర్ ఒక పేషెంట్ని చూసి మందు రాస్తాడు. అంతకంటే పెద్ద చదువు చదివినటువంటి ఒక ఎండీ డాక్టర్ తప్పు డయాగ్నైజ్ చేశాడు, ఈ మందు ఇవ్వకూడదు అని ఇంకో మందు రాస్తాడు. ఇంతకీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అక్కర్లేదా నాకు తెలియదు. కానీ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి రోగము నయము కాకపోతే మీరు ఎండీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి రోగ నిదానము తప్పు జరిగినది, రోగ నిదానము తప్పు జరిగింది కనుక మళ్ళీ మందు మారుద్దాం అంటే ఎంబీబీఎస్ డాక్టర్ మీదకి వెళ్ళి మనం ధ్వజం ఎత్తాం. అతని చదువు అతనిది, అతని జ్ఞానం అతనిది, ఎండీ డాక్టర్ది అతని జ్ఞానం అతనిది. డిఎం ఎండీ కంటే పెద్ద చదువు చదివినటువంటి వాడు, మెడిసిన్లో డాక్టర్. ఫిబ్రవరి నెలలో నేను విజయవాడలో మెడిసిన్లో డాక్టరేట్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను చూశాడు ఆయన, రామకృష్ణ గారు మీకు ఆరోగ్యం కొంచెం అంత సవ్యంగా ఉన్నట్టు లేదు, మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోండి అన్నాడు. జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులతో అతను ఏమన్నాడంటే కొంచెం సీరియస్గానే ఉన్నట్టుంది, ప్రమాదకరంగా ఉంది, హార్ట్ దగ్గర మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి అన్నాడు. మీరు విజయవాడ హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చుది నాకు జరిగిన సంఘటన. హృదయం దగ్గర బ్లాక్స్ ఉంటే మనిషి ఏమవుతాడో మీకు తెలుసు కదా. హృదయం కవాటం వద్ద ఒక బ్లాక్ ఉంటేనే మనిషి మీ ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో ఉండడు. కానీ ఆ ఎండీ డాక్టర్ మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయన్నాడు, ఒకటి రెండు కాదు చాలా బ్లాక్స్ ఉన్నాయి, ఏం చేయాలో మాకు తెలియదు అన్నాడు. అని నాకు చెప్తే భయపడతానేమో అనుకుని మా కుటుంబ సభ్యులకు చెప్పారు, మా స్నేహితులకు చెప్పారు. జోపి యాంజియోగ్రామ్ తీయబోతున్నాను నేను, ఏమవుతుందో మాకు తెలీదు పరిస్థితి మాకు. ఇక్కడ చంద్రవిద్య నేర్పడానికి ఏమో వచ్చామని కాదు నేను, మీరందరూ అయ్యో చాలా మంచివాడు పాపం అనేవారేమో. ఒక అవధూత స్వామి నాకు మార్గదర్శకులు, ఆయనకి టెలిగ్రామ్ ఇచ్చారు మా వాళ్ళు. నేను ఆయనకి చెప్పలే, నా నమ్మకం ఏంటంటే బతికినా చచ్చినా పనికొచ్చే బతుకులు బతుకుతాం, వాదిస్తూ బతకొద్దు, తెలిసి తెలియని వాదనలు, మనకేదో తెలుసును అనుకోవటం. నిజంగా మీకు దారిద్ర్యం పోగొట్టాలని ఉందా పోగొట్టండి, తాగుడు మానిపించాలని ఉందా మానేయండి, ఇది చేస్తే మానుతుందా అది చేస్తే మానుతుందా నిజంగా మానుతుందంటారా వాదనల వల్ల. కాశీలో ఆ పల్లెటూళ్ళలో నాస్తికుడు ఉండేవాడు, ఒక నాస్తికుడు ఉండేవాడు. 500-600 గడపలు ఉన్నటువంటి గ్రామం అది. ఆస్తికుడు ప్రతిరోజు ఏం చెప్పారంటే, అర్థమైంది కదా, పైన ఉన్నాడు అన్ని చూస్తూ ఉంటాడు అతను, మంచిగా బతకండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని ఏం చెప్తున్నాను, మీరు నేను ఎవరిని బాధ పెట్టడానికి కానీ కించపరచడానికి కానీ చెప్పటం లేదు, నా జీవితంలో ఎలా మార్పు వచ్చిందో చెప్తున్నాను, ఆ మార్పు మీ జీవితాలలో కూడా వస్తే మీరు ధన్యమైపోతారు, మీ చుట్టూరా ఉన్నటువంటి మనుషులు ధన్యమైపోతారు. ఆ మార్పుకి కారణం ఈ చిన్న కథ, నేను చిన్నప్పుడు చదివినటువంటి కథ. ఆస్తికుడు ఏమనేవాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్మండి, మీరు నమ్మితే మీ బాధలన్నీ తీరిపోతాయి. సరే, గ్రామంలో ఉన్న మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు బిజీ, ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని చర్చిస్తూ కూర్చునే టైం ఆవిడికి లేదు. అసలు ఆ చర్చ వచ్చిందంటేనే అర్థం ఏంటంటే మనం పనికి మాలం వాళ్ళం అని, పని పాట లేకపోతే చర్చిస్తాం. లేకపోతే చర్చించడానికి టైం ఎక్కడ ఉంది, పేదరికం ఉందని చెప్తూ దేవుడు ఉన్నాడా లేదా అని చర్చించామంటే అర్థం ఏంటంటే పేదరికం లేదని, నీకు తినటానికి బాగా ఉందని, లేకపోతే నీకు చర్చించడానికి టైం ఎక్కడ ఉంటుంది. అంచేత వాడు చెప్తూ ఉండేవాడు భగవంతుడు ఉన్నాడు అని. సరే ఉన్నాడయ్యా, ఏం చేయమంటావు, ఏదో ఓ ఫోటో పెట్టుకో అయ్యా భగవంతుడిది, రోజు ఒక పువ్వులు వేయ్యా అక్కడ అని చెప్పేవాడు. సాయంత్రం అయ్యేసరికి నాస్తికుడు వచ్చేవాడు, తీసేయండి ఫోటోలు, ఫోటోలు తీసేయండి, వ్యక్తి పూజలు మేము చెయ్యం కానీ కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టుకుంటాం, వ్యక్తి పూజ మేము చెయ్యం కానీ లెనిన్ చాలా గొప్పవాడు అంటాం, వ్యక్తి పూజ మేము చెయ్యం కానీ మావో చాలా గొప్పవాడు అంటాం, వ్యక్తి పూజ మేము చెయ్యం కానీ నక్సలిజం చాలా గొప్పదంటాం, ఏమంటున్నామో ఆలోచించండి మీరు. కాస్త సహృదయతో మేము చెప్పినటువంటి మాటల్ని అర్థం, వ్యక్తి పూజ వద్దంటున్నారు మీరు, కానీ మీరు లెనిన్ని పూజిస్తున్నారా లేదా, మీరు ఏ ఆదర్శాన్ని అయితే ఉపయోగించుకుంటున్నారో, ఏ వ్యక్తి అయితే ఆ ఆదర్శానికి అనుగుణ్యంగా బతికాడో ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు అభిమానిస్తారు. చిరంజీవి ఫోటో పెట్టుకుని పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు, కృష్ణ ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు, సినిమా స్టార్ తప్పంటారా అది, పెట్టుకోవద్దంటారా వాళ్ళని, వాళ్ళ అభిమానం అది. అభిమానించొద్దు అంటే ఏమంటాం, అభిమానం నుంచి వద్దు అంటే ఇంకా అభిమానం పెరుగుతాయి, జాగ్రత్త. మీకోసం మీతో వాదించాం కనుకైనా వాళ్ళు అభిమానం లేకపోయినా పుట్టించుకుంటారు. అంచేత ఆ నాస్తికుడు ఏం చేసేవాడు, తీసేయండి అనేవాడు. సరే తీసేవాడు, ఏంటి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నిజంగా మీరు వాదించుకుంటున్నారే కానీ అసలు మీకు నిజంగా భగవంతుడు అవసరం ఉన్నాడా, ఉంటే ఇలా ఉంటావా, ఉట్టి వాదన తప్ప. సరే ఊళ్ళో వాళ్ళందరికీ విసిగొట్టేసింది, ఓ పని చేయండి అయ్యా, దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, మీకిద్దరికి తెలుసు అంటున్నారు కదా, ఒకరోజు రాత్రి పూర్ణిమ నాడు వెళ్తూ ఉంటుంది కనుక అంతకంటే ఏం లే, మీరిద్దరు కూర్చోండి, మీ ఇష్టం రాత్రల్లా మాట్లాడుకోండి, మీరు ఓపిక ఉన్నవాళ్ళు మేము కూడా మీ చర్చ వింటాం, మాకు నిద్ర వస్తే మేము పడుకుంటాం, కానీ మీరు మాత్రం తేల్చేసుకోండి ఒకేసారి దేవుడు ఉన్నాడా లేదా. కూర్చున్నారు ఇద్దరు ఆస్తికుడు నాస్తికుడు, పొద్దున్న అయ్యేసరికి మారిపోయారు, ఆస్తికుడు నాస్తికుడు అయ్యాడు, నాస్తికుడు ఆస్తికుడు అయ్యాడు, చివరికి ఊరి వాళ్ళకి మాత్రం బాధ తప్పలే. పేదరికం ఏ విద్య నేర్చుకుంటే పేదరికం పోతుంది, ఆలోచించండి కాస్త, మీరు ఏం నేర్చుకుంటే పేదరికం పోతుంది, మీ జీవితాలు ఏ శక్తితో జీవిస్తున్నాయో, మీ జీవితాలకి ఆధారమైనటువంటి ఆధారం ఏంటో తెలుసుకుంటే ఆ ఆధారాన్ని మనం సవరించగలం. చెట్టు ఎండిపోతూ ఉంటే ఆకుకు నీరు పోయాం మనం, ఎండిపోయిన ఆకులకు నీరు పోయాం, దేనికి నీరు పోస్తాం మనం, వేరుకు నీరు పోస్తాం. మీరు జీవించి ఉన్నారు, మీరు జీవించి ఉన్నారు అని ఎలా తెలుస్తోంది మనకి, మనం బతుకున్నామని ఎలా తెలుస్తోంది చెప్పండి, కాస్త ఒకసారి ఆలోచించి బతుకున్నావా లేదా చెప్పండి జవాబు. నేను నమ్మను మీరు బతుకున్నారని, మీరు చెప్పండి నా జవాబు. నేను నమ్మనయ్యా, ఏం జవాబు చెప్తాం? నమ్మనయ్యా అంటే ఇంకా జవాబే లేదు. ఏ రాయాలి ఇంగ్లీష్లో? ఒక గీత ఇలా రాయండి, ఒక గీత ఇలా రాయండి, ఒక గీత ఇలా రాయండి, అది ఏ అంటావయ్యా? ఇచ్చివాడు ఆ గీతలు గీసి ఏ అంటావింటయ్యా? నేను నమ్మను. నన్ను నేర్పండి ఇంగ్లీష్, మీలో ఎవరే నేర్పగలుగుతాను, నేను నమ్మను ఇలా రాస్తే ఏ అవుతుందని. నేర్పండి నాకు ఇంగ్లీష్, దమ్మున్నవాడు ఎవడైనా ఉంటే. నేను నమ్మనయ్యా ఇది సి ఇలా రాస్తారు, నేను నమ్మనయ్యా. ఏదైనా విద్య నేర్చుకోవాలంటే ఏం చేయాలి ముందు? మీరు ఆ విద్య యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణాలు ముందు మీరు అవగాహన చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఆ ప్రాథమికమైనటువంటి లక్షణాలు అంటేనే ఏంటో మనకి తెలియకుండా. ఇప్పుడు చిన్న ప్రశ్న వేశాను నేను మీకు, మనం జీవించి ఉన్నాము, మీరు నిరూపించుకోండి మీరు జీవించి ఉన్నాము. మా తాతగారికి పెన్షన్ కాగితాలు నేను తీసుకెళ్ళేవాడిని. ఇలాగే ఎండాకాలంలో ఒక చోటకి వెళ్ళాం మేము, జూన్ నెల పెన్షన్ తీసుకోలేదు, జూలై నెల పెన్షన్ కావాల్సి వచ్చింది, వెళ్ళాం. మరి రెండు నెలది ఒకేసారి తీసుకుంటాం కదా, జూన్ది అడిగాం, జూలైది అడిగాం. పెన్షన్ తీసుకునేటప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, మా తాతగారి టైంలో అంటే 1965-66 లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చే డాక్టరు రాసి వాజ్ వీడు బతికున్నాడు అని. సరే జూలై నెలలో మా తాతగారు బతికే ఉన్నాడు అని సర్టిఫికేట్ ఇచ్చి జూన్ జూలైకి జీతం ఇమ్మన్నాం. జూలైలో బతికున్నాడయ్యా మీ తాత, జూన్లో బతికున్నాడా లేదా ప్రశ్న అనుభవించాను నేను. డాక్టర్ ఏం చెప్తున్నాడు? జూలైలో బతికున్నాడని సర్టిఫికేట్ ఇచ్చాడు డాక్టర్. మరి జూన్లో బతికున్నట్టు మాకేంటి నిర్ధారణ? మీ ముందున్నాడు కదయ్యా మనిషి. నేను నమ్మను, నేను నమ్మనయ్యా, మాది డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. తెచ్చా? డాక్టర్ ఉన్నాడు, జూలైలో బతుకున్నాడని నేను ఇచ్చాను కదయ్యా. మళ్ళా జూన్ కావాలంటే ఏంటని వాళ్ళు నమ్మటం లేదయ్యా క్లర్క్. తెచ్చా? ప్రశ్న అది కాదు, సౌరభావంతో దేని గురించి నేను చెప్తున్నానో అర్థం చేసుకోండి. చెట్లు చేమలు పెరుగుతున్నాయి, ఎప్పుడు పడితే అప్పుడు మీరు పొలం వెయ్యరు, పంట వెయ్యరు. ఎప్పుడు వేస్తారు? వర్షం కురిసే ముందు. ఈ ఋతువులు ఎలా ఏర్పడుతున్నాయి? సూర్యుడు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటే ఋతువులు ఏర్పడుతున్నాయి. అంచేత వర్షాకాలం ముందు నేను వేసుకోకుండా శీతాకాలంలో వేస్తాను, నేను నమ్మనయ్యా. సూర్యుడు తిరుగుతున్నాడని నేను నమ్మను, ఋతువులు ఉంటాయని నేను నమ్మను. నువ్వు నమ్మకపో ఏమవుతుంది? నమ్మినా నమ్మకపోయినా కమ్యూనిస్ట్ ప్రాంతమైనా రాషనలిస్ట్ ప్రాంతమైనా సూర్యుడు చంద్రుడు ఉన్నారని తెలిసినా తెలియకపోయినా మీరు వర్షా ఋతువు ముందరే పొలం దున్నుతున్నారు. ఎందుకు దున్నుతారు? అది సూర్యచంద్ర విద్య అంటే. ఇందులో నమ్మకపోవటానికి ఏముంది సార్? చర్చకి ఏముంది సార్? ఇందులో చర్చిస్తానంటారు మీరు, ఏముంది చర్చకి? కానీ ఏం చెప్తున్నాను నేను, సూర్యుడు చంద్రుడు పంటని మాత్రమే పండించవు. ఒక శక్తి విత్తనంలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీయగలిగితే అదే శక్తి మీలో ఉన్నటువంటి దివ్య గుణాలను కూడా ప్రోధి చేయగలరు అని చెప్తే ఏంటి మీకు నమ్మకపోవటానికి? శక్తి అదే కదా. ఒక బ్లేడుతో ఒక వ్యక్తిని కొయ్యగలిగితే అదే బ్లేడుతో బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేయవచ్చు. బ్రెయిన్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది సార్? పెరాలసిస్ వచ్చిన వాడు లేచి కూర్చుంటాడు. కానీ నేను నువ్వు చేస్తే చస్తాడు వాడు బ్రెయిన్ ఆపరేషన్. ఏం చేయాలి వాడికి? ఆ విద్య నేర్పాలి. ఆ విద్య నేర్పాలి అంటే ప్రకృతి చెప్తోంది మీకు, సూర్యుడు చంద్రుడు సవ్యంగా ఉంటే, ఋతువులు సమానంగా ఉంటే, మనం సుఖంగా బతుకుతాం. సైక్లోన్స్ రాకుండా ఉంటే, తుఫాన్లు రాకుండా ఉంటే ఎంత హాయిగా బతుకుతాం. మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తుఫాన్లు రాకూడదు. ఏం చేయాలి తుఫాన్లు రాకుండా ఉండాలంటే? నేను సైన్స్ లెక్చరర్ని, బయోకెమిస్ట్రీ లెక్చరర్, నేను పీహెచ్డీ చేశాను. నేను రాసినటువంటి పుస్తకాలు అమెరికాలో, ఇంగ్లాండ్లో చదువుతారు. చదువు రాని వాళ్ళు కాదు, ప్రొఫెసర్స్ చదువుతారు, వాళ్ళు నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి చెప్తాను నేను విద్య. కానీ నాకు ఎప్పుడు ఒకే బాధ, మన దేశము, మన సంస్కృతి, ఇది విదేశీయులకు ఎందుకు చెప్పాలి? నేను ఎందుకు చెప్పాలి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఎందుకంటే మీరు వినరు. మరి వినకపోతే ఏం చేశాను నేను? ఏం చేయమంటారు నన్ను వినకపోతే? ఏమయ్యా, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నుంచి శక్తి వస్తుంది. ఈ కరెంట్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు, దుబ్బు ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు, పెట్రోల్ ఎన్నాళ్ళు ఉంటుందో మనకి తెలియదు. ఈ భౌతికమైనటువంటి వనరులు మీరు భూమి నుంచి దున్నుకుంటూ పోతే, భూమి నుంచి తీసివేసుకుంటూ పోతే ఎర్త్క్వేక్స్ వస్తాయి. పెట్రోల్ లాగిస్తున్నారు మీరు. ఏమవుతుంది పెట్రోల్ లాగిస్తే? మీరు ఆలోచించండి. రాష్ట్రం ఇస్తాను ఎందుకు చెప్పుకోవటం? మీరు అసలు ఎదురు తిరిగితే పెట్రోలియం తీయకండి భూమిలోంచి అని ఎదురు తిరగండి. దమ్మున్న మగాళ్ళు అవుతాయి. దమ్ముంటే మీకు నేను చెప్తున్నా ఎంత ప్రమాదం అది. పెట్రోల్ భూమిలోంచి లాగేస్తున్నారు మీరు. పెద్ద భూమండలం ఉంది, కొన్ని టన్నుల టన్నుల పెట్రోల్ భూమిలోంచి మీరు లాగేస్తూ ఉంటే ఏమవుతుంది ఊహించండి? ఏమవుతుంది చెప్పండి మీరు. మరి దానికి ఏదైనా ప్రయత్నం చేస్తారా? ఇక్కడ కూర్చుని ఇలా వాదించుకుంటారా మూర్ఖులలాగా? కోపించుకోకండి, ఆ మూర్ఖంలో నేను కూడా ఉన్నాను. చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ మన వాళ్ళే. అడిగితేనే కదా నేను చెప్పాను. ఇప్పుడు మీకు బాబరీ మసీదులో దేవుడు ఉన్నాడని ఆయన బాధ. దేవుడు లేడని చెప్పి, దేవుడు అన్ని చోట్ల ఉన్నాడయ్యా, విశ్వవ్యాపకుడైనటువంటి దేవుడు నీలో కూడా ఉన్నాడయ్యా. గుర్తించుకోవయ్యా, ప్రేమతత్వాన్ని డెవలప్ చేసుకోవయ్యా. వాళ్ళు ఏదో పడేశారని వాళ్ళ మీద ఎదురు తిరిగితే దెబ్బకి దెబ్బ ఏది ఫలితాలు రావు. చూస్తూనే ఉన్నాం కదా, ఇంతమంది దొంగలు, ఇంత రాజ్యాంగం, ఇంత పోలీసులు. ఒక్క మనిషి మారాడా? శిక్షిస్తే మనిషి మారడు, దెబ్బలాడితే మనిషి మారడు. మీలో ఉన్నటువంటి ప్రేమను డెవలప్ చేసుకోండి. అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించండి. ఆనందంగా జీవించడానికి ఏం చేయాలి మనం? చెప్తున్నాను అదే, చందూరు యొక్క ప్రభావము వల్ల మానసిక రోగాలు వస్తున్నాయని మీరు ఏ సైకలాజికల్ డాక్టర్ని అడగండి చెప్తాడు. న్యూనటిజం అంటాం మన ఇంగ్లీష్లో. న్యూనటిజం అంటే చంద్రుడి వల్ల వచ్చేటటువంటి రోగము అని. మతిభ్రమణ చంద్రుడి వల్ల కలుగుతుంది. ఆ చంద్రవిద్య నేర్చుకోండి. మీలో ఏదైనా ఆవేశాలు ఉంటే, కార్పణ్యాలు ఉంటే శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకోండి. అది నేర్పుతానంటున్నాను నేను. ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు, ప్రకృతిలో ఉన్నటువంటి చంద్రుడు, ప్రకృతిలో ఉన్నటువంటి అగ్ని, అగ్నిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈనాడు మనకున్నటువంటి ఈ గొప్పతనం అంతా కూడా, సివిలైజేషన్ అంతా కూడా అగ్ని ఉందే. కానీ అగ్నితో నేను సిగరెట్ తాగుతానంటే క్యాన్సర్ వస్తుంది నాయన. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద రాసినా కూడా మీరు సిగరెట్లు తాగుతూ ఆ మాత్రం మనోనిగ్రహం కూడా లేకుండా ఉన్నారు అంటే మీకు తెలిసి కూడా బాగుపడలేకుండా ఉన్నారు. మా కాలేజీ పిల్లలకి చెప్తాను నేను, ఎంట్రన్స్ పరీక్షలు రాస్తారు, 40,000 రూపాయలు 60,000 రూపాయలు డొనేషన్ కట్టి చేరతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కొక్క నెత్తురు బొట్టు ఖర్చు పెట్టి వాళ్ళని చేర్పిస్తారు. చదువుకోరు వాళ్ళు. ఎందుకు చదువుకోరు? చదువుకోవాలని లేదా వాళ్ళకి? డాక్టర్ అవ్వాలని లేదంటారా మీ పిల్లలకి? లేదని మీ ఉద్దేశం ఉంది వాళ్ళకి. ఇంజనీర్ కావాలని లేదా? ఉంది. మరి ఎందుకు చదువుకోలేకపోతున్నారు? దానికి నేను జవాబు చెప్తానయ్యా, చంద్రవిద్య నేర్చుకోండి. చూపించండి, మాకు చూపించండి. క్యాన్సర్ మందు లేదు. ఇంతవరకు క్యాన్సర్కి మందు కనిపెట్టలేదు. ప్రపంచంలో కొన్ని కోట్ల కోట్ల డాలర్లు రూపాయలు కాదు, కొన్ని కోట్ల కోట్ల డాలర్లు క్యాన్సర్కి మందు కనిపెట్టడానికి ఉపయోగిస్తున్నారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు చర్చించుకోకండి. దయచేసి నా మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ నాకు చర్చించుకున్నారని తెలిస్తే మాత్రము నా వాళ్ళని నేను క్షమించను. చర్చ వద్దు. చర్చతో జరిగేది కాదు ఇది, సాధనతో జరిగేది. క్యాన్సర్కి మందు కావాలి. ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం? కోట్ల కోట్ల డాలర్లు ప్రపంచంలో క్యాన్సర్కి మందు కోసం ఖర్చు పెడుతున్నారు. ఎలా మీకు తెలుసా క్యాన్సర్కి మందు ఏంటో? తెలియదు. ఎప్పుడు కనిపెడతారు? తెలియదు. అసలు కనిపెట్టగలవా కనిపెట్టలేవా? తెలియదు. అయినా కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతూ ఉంటే అది రైట్ అంటారా తప్పంటారా? ఏ విధంగా అయితే క్యాన్సర్కి మందు లేదని తెలిసినా మీరు కోట్ల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం కరెక్టే అంటారు. అలాగే కొంతమంది నేను చెప్పింది పూర్తి అవినండి, నేను చెప్పాకే మీరు మాట్లాడాలి, నేను చెప్పిన తర్వాతే మీరు మాట్లాడాలి. నేను ముందే చెప్పాను నేను చర్చ చెయ్యను. మీరు నాకంటే తెలివైన వాళ్ళు అయితే మీ సంస్థ మీరు పెట్టుకోండి, కానీ నేను చెప్పారు అర్థం చేసుకోండి. ఏ విధంగా అయితే ఎప్పుడో కనిపెడతాము మేము క్యాన్సర్కి మందు అని, ఎలాగైతే మీరు కష్టపడి డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు చంద్ర విద్య ద్వారా మనిషికి శాంతి తేగలము అనుకుని నమ్ముకుని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకందులో చర్చకి ఏముంది? మీ నమ్మకం మీది, మా నమ్మకం నాది. ఇంకా చర్చ అనవసరం. మీకు ఇష్టం ఉంటే మాతో చేతులు కలపండి, కానీ ఒక్కటే, ఈ మాటలు నావి మాత్రమే కాదు, నాసా పేరు విని ఉంటారు, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ అమెరికా, వాళ్ళు చెప్పిన మాటలేవి. మనము భారతదేశం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది నేర్చుకోం మేము, విదేశీయులు నేర్చుకున్నాక మేము నేర్చుకుంటాం. చాలా మంచిది సార్, వాళ్ళు ఒప్పుకున్నాకే ఒప్పుకోండి. కానీ ఇందులో చర్చ ఏంటో, ఎందుకు వాదించాలో నాకు అర్థం కావట్లేదు. మా నమ్మకాలు మావి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటున్నాం. మీ నమ్మకాలు మేవి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మేము మీకు అడ్డురాము. ఇంకా వాదన ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు వాదన అంటే అర్థం అయితే మీకు చాలా టైం వేస్ట్ చేసుకోవటానికి ఉంది, మా దగ్గర వేస్ట్ చేసుకోవటానికి టైం లేదు. అంచేత దయచేసి నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడి యొక్క శక్తిని, ప్రకృతిలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క శక్తిని, ప్రకృతిలో ఉన్నటువంటి అగ్ని యొక్క శక్తిని ఉపయోగించుకోవటానికి విధానాలు మనకి తెలుసు. ఋషులు చెప్పి వెళ్ళారు. దానికోసం అదే అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు ఒక చోట చేరి నేర్చుకుంటామంటే తప్పు లేదు, వాళ్ళు నేర్చుకునివ్వండి. మీకు కూడా నేర్చుకోవాలనుంటే ఖచ్చితంగా మీరు వెండి. మాకు దీని మీద నమ్మకం లేదు, నేర్చుకోకండి. ఇంకా దీని వాదన ఏంటో నాకు అర్థం కాలే. ఇందుకు వాదన నేను చెప్తున్నా కదా, సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క విద్యను ఇక్కడ నేర్పుతాం, విదేశీయుల్లో కూడా నేర్చుకుంటున్నారు, చాలా మంది నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళకి నేను నేర్పుతున్నాను. నేర్పితే ఏది? క్యాన్సర్కి మందేది నయం చేసి చూపిస్తేనే అంటే ఏం చేస్తాం? మీరు అది ఎలా నమ్ముతున్నారు దీన్ని అలాగే నమ్మండి అంటున్నాను నేను. అక్కడ మందేం లేదు, ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మందేమీ లేదు, ప్రయత్నిస్తున్నాం. వాళ్ళు వాళ్ళకి చేతనేట్టు ప్రయత్నిస్తున్నారు, మేము మాకు చేతనేనట్టు ప్రయత్నిస్తున్నాం. ఇందులో వాదన ఎందుకు? నచ్చింది చేస్తాం, నచ్చలేదు చెయ్యము. ఇందుకు వాదన? నేను వాదించను. ఇచ్చిన టైం లేదు నాకు. మీరు ఎప్పుడైనా ఒకసారి మా ఇంటికి వస్తే తెలుస్తుంది మీకు ఎంత బిజీగా ఉంటాను నేను. ఇలా మాట్లాడుకునే తీరిక అసలు లేదు నాకు. కానీ నేను అందరినీ ఒకటే కోరుతా సహృదయంతో, నేను మిమ్మల్ని ద్వేషించటం లేదు, కోపగించుకోవటం లేదు. మీకు మీకున్న నమ్మకాలు ఉన్నాయి, చివరికి మీ నమ్మకమే కరెక్ట్ ఏమో తెలియదు నాకు. మా నమ్మకంతో కొన్ని వేల మంది ప్రయత్నం చేస్తున్నాం, భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా, పేరిస్ నగరంలో, జర్మనీలో చేస్తున్నారు. వాళ్ళు ఏం సాధించారు దానికి నేను క్యాన్సర్ ఉదాహరణ ఇచ్చాను, అంతే తప్ప తప్పనలే. నేను సైంటిస్ట్నే, క్యాన్సర్ కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో రాత్రి బావులు కష్టపడి, మాకు అర్థమైనటువంటి రీతిలో, మాకు చేతనైనటువంటి రీతిలో కొంతమంది మహానుభావులు చెప్పినటువంటిది గుడ్డిగా కాదు, ఇదేం నేను కల్పించింది ఏం కాదు. దానికి ఉదాహరణ చెప్పాను నేను, మహాభారత ఉదాహరణ. మరి మహాభారతంలో బ్రహ్మాస్త్రం ఉంది, ఉన్నాగా ఆటం బాంబులు ఉన్నాయి, కరెక్టే. అప్పుడున్నటువంటి శక్తి అప్పుడుంది, అప్పుడున్నటువంటి శక్తి ఇప్పుడు ఉంది. మనం ఎందుకు ప్రయత్నించకూడదు, చేతులు ముచ్చుకుని ఎందుకు కూర్చోవాలి? మనకి చేతనే పెట్టు, ప్రయత్నించేద్దాం. కానీ ఏ ప్రయత్నమైనా అందరూ కలిస్తేనే సక్సెస్ అవుతుంది. ఇలా వాదించుకుంటూ కూర్చుంటే ఏమవదు. నేను ఒకటే చెప్తా, మీరు నమ్మిన సిద్ధాంతంతో మీరు ముందుకు రండి, మీరు మీ సంస్థలు పెట్టండి, మీ ఆర్గనైజేషన్ చేసుకోండి. ఇతరులు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళు నేర్చుకుంటారు, చివరికి ఇద్దరు కలవండి. మీకేమొచ్చింది, మీకేమొచ్చింది? సిద్ధాంతాలు మీరు దయచేసి కొట్టుకోకండి, సిద్ధాంతాలు మీకు తిండి పట్టవు. ఎంత మంచి సిద్ధాంతమైనా ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రాని ఏ సిద్ధాంతమైనా కూడా, అందుకే నేను చెప్తా వాదించి ఏమీ సాధించలేము మనం, ఏమీ సాధించలేము, నథింగ్. ఎవరి నమ్మకాలు వాడివి నువ్వు ఎంత చెప్పుకున్నా ఒకటే, వాదించకండి దయచేసి. ఒకటే నేను అడిగేది, మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే మీరు నాకు ఇచ్చిన దానికి ప్రయత్నించండి. నేను ఒకటి గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఆచరణ చేసి ఏదైనా విధానాన్ని అమలులోకి పెడితే మా వాళ్ళు ఖచ్చితంగా మీకు సహకరిస్తారు, గ్యారంటీ అది. వాదించొద్దు, కొట్టుకోవద్దు, మనమందరం కూడా బంధువులమే. వాదించొద్దు, మనకు కూడా తాగుబోతుగా లెక్కలేదు, మనకి కూడా చదువుకున్న వాళ్ళే కావాలి, మనకి కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలి. ఈ విధానం ద్వారా వస్తుందేమో అని మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ దగ్గర ఆచరణాత్మకమైనటువంటి విధానాలు ఏదైనా ఉంటే, బందులు, కొట్లాటలు, తలలు తీసేయటాలు, పొడి చేసుకోవటాలు కాకుండా సంఘటనాత్మకమైనటువంటి, రచనాత్మకమైనటువంటి విధానాలు ఏదైనా ఉంటే మా వాళ్ళ తరఫున అడగకుండా నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీకు సహకరిస్తారు. వాళ్ళు సహకరిస్తారా? వాళ్ళకి రచనాత్మకమైన కార్యక్రమం వాదనొద్దు, పెట్టండి ప్రోగ్రామ్. తాగుబోతుగాళ్ళను నిర్మూలించడానికి అమెరికాలో ఆల్కహాలిక్స్ ఎనానిమస్ అనేటటువంటి సంస్థ ఉంది. మీరు ఇక్కడి నుంచి ఫోన్ చేసి మీరు తాగుబోతు అయితే వాళ్ళని సహాయం అడగవచ్చు. మీరు ఏం కార్యక్రమం చేపడుతున్నారు చెప్పండి. ఆ కార్యక్రమం సమాజ విద్రోహక చర్య కాకపోతే సమాజానికి ఏ విధమైనటువంటి ఆటంకం, బంధులు అవి వద్దు. ఏమీ లాభం లేదు బంధుల వల్ల, ఏమీ అవతలే, ఇన్ని బంధులు జరుగుతున్నాయి. కన్స్ట్రక్టివ్గా మీరు పెట్టండి క్లాసు, నాయన తాగిపోయి ఇలా చెడిపోతున్నారు, చెడిపోవటం వల్ల సమాజం ఇలా నాశనం అయిపోతుంది అని పెట్టండి మీరు క్లాసులు, మా వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు. వాదనలు మాత్రం దయచేసి వద్దు. మీ దారిలో మీరు ముందుకెళ్ళండి, మా దారిలో మనం ముందుకు వెళ్దాం. ఎక్కడైనా మన దారులు కలిస్తే కౌగులించుకుందాం, కలవకపోతే మీ దారిలో మీరు ముందుకు వెళ్ళి ఏదైనా సాధిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా మీ వెనకాతలే వస్తాం. వాదిస్తే మాత్రం రావు, టైం వేస్ట్ చేయకండి, వాదిస్తే రావు. కానీ మీరు మార్పు తీసుకురండి సమాజంలో, నిలబెట్టండి సమాజాన్ని, వాదించొద్దు, మొదలెట్టండి, కార్యక్రమం చేయండి. మీ కార్యక్రమాలు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు అయితే, అనుకూలం అంటే నేను ఇందాక చెప్పాను కదా, బంధులని కొట్లాట్లని కాకుండా ఏదో పిల్లలకి విద్య నేర్పుదాం, పిల్లలకి అక్షర జ్ఞానం నేర్పుదాం, ఆడవాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏదైనా ఉంటే చేయిస్తాం, చేయించండి. మాకు మాత్రం ఏ అబ్జెక్షన్? మేము చంద్రుడినే పూజించాలని రూల్ ఎక్కడుంది? కానీ సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రకృతిలోని శక్తులు, మీరు కూడా ప్రకృతిలోని శక్తిని ఉపయోగించుకుంటున్నారు. ప్రజాభ్య పరిపాల ఎంత రాజులు సమాజాన్ని మంగళకరంగా పరిపాలించేటట్టు చెయ్యుగాక. న్యాయేన మార్గేణ మహిమహిషా, రాజులు మినిస్టర్లు న్యాయ సమ్మతమైనటువంటి మార్గంలో ఈ భూమిని పరిపాలించుగాక. దో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. గో సంపద, పశువుల సంపద, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి లీడర్స్ ఉన్నటువంటి సంపద, టీచర్స్ అభివృద్ధి చెందాలి, వాళ్ళు ఉంటే లోకా సమస్త సుఖినో భవంతు.